వేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నా. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. గడిచిన దినమంతా మమ్మల్ని కాచి కాపాడి మా జీవితంలో మరొక దినాన్ని అనుగ్రహించినందుకై నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానం చేసేటువంటి కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు కొద్ది సమయం నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటాడుగా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మా ద్వారా మీరే ఘనత మహిమా ప్రభావాలు పొందమని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటూ యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు క్షమించండి, క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గత కొన్ని రోజులుగా అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి రెండవ పత్రికను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ భాగంలో మనం ప్రస్తుతానికి 5 అధ్యాయాల్ని మనం ముగించుకున్నాం. ప్రభు ఉచితమైన కృపను బట్టి 6 అధ్యాయంలోని ప్రవేశించాం. 6 అధ్యాయాల నుంచి కూడా మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 6 అధ్యాయంలో మొత్తం 18 వచనాలున్నాయి. 6 అధ్యాయంలో మొత్తం 18 వచనాలున్నాయి. ఈ 18 వచనాల భాగాన్ని మనము ఈ రీతిగా ధ్యానం చేయొచ్చు. 1 నుంచి 13 వచనాల వరకు ఒక భాగంగా, 14 నుంచి 18 వచనాల వరకు మరొక భాగంగా. 1 నుంచి 13 వచనాల వరకు ఉన్నటువంటి భాగంలో పౌలు జీవితం యొక్క వివరణను తెలియచేస్తా ఉన్నాడు. వారి జీవితంలో వాళ్ళు పరిస్థితి ఏంటి, వారి స్థితి ఏంటి, పరిచర్యలో వారు ఏ రీతిగా ముందుకు వెళ్తున్నారు, వెళ్తున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటి విషయాలని అక్కడ వివరించడం జరిగింది. అటు తరువాత 14 నుంచి 18 వరకు భాగంలో అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అనేటువంటి హెచ్చరికను సంఘానికి ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మొదటి భాగాన్ని కొంత మటుకు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. 1 నుంచి చదువుతున్నాను, దయచేసి గమనించండి. కాగా మేము ఆయన తోడి పరివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు ఇక్కడ మరియు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 3:9 ఈ 2 భాగాల్లో తనను మరియు తనతో కలిసి పరిచర్యలో పాలిభాగస్తులైనటువంటి వారిని ఉద్దేశించి, మేము దేవునితో పనివారము, మేము ఆయన తోడి పనివారము అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇది చాలా గొప్ప విషయము, మంచి విషయము, మనం నేర్చుకోదగినటువంటిది. మనమందరము కూడా ఆయనతో పనివారము, ఆయనతో పనివారము, ఆయనతో కలిసి పనిచేస్తున్నటువంటి వారము, ఆయన క్రింద పనిచేస్తున్నటువంటి వారము కాదు. ఆయనతో పనిచేయడం, ఆయన క్రింద పనిచేయడం, ఈ 2 కూడా వేరు వేరు అర్థాలు వచ్చేటువంటి పదాలు. ఆయన క్రింద పనిచేయడం అంటే బహుశా అది బానిసత్వం లాగా అనుకోండి. ఆయన క్రింద పనిచేయడం అంటే బానిసత్వం లాగా అనుకోండి. ఆయనతో కూడా కలిసి పనిచేయడం అంటే పార్ట్నర్షిప్ అని అనుకోండి, పార్ట్నర్షిప్ అనుకోండి. అసలు తండ్రి అయినటువంటి దేవుడు కుమారునికి ఒక మిషన్, ఒక పని అప్పగించి పంపిస్తే ఆయన తన సమయంలో తన పనిని ముగించి అటు తరువాత ఆ మిగిలిన పనిని కొనసాగింప చేయనిమని కొందరిని ఎన్నుకొని వారికి అప్పగించాడు. నా కింద పని చెయ్యండి అని అనలేదు, కానీ నాతో కూడా కలిసి పని చెయ్యండి అని అన్నాడు. క్రీస్తునందుకునే దేవుడిలారా, ఇది ఎంత గొప్ప ధన్యతో మనం అర్థం చేసుకోవాలి. ఎంత పెద్ద అధికారి అయినా సరే తన కింద పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా తన కిందనే ఉండాలని అనుకుంటారు. వాళ్ళు తమతో సమానంగా ఈక్వల్ గా ఉండాలని ఎవరు కూడా కోరుకోరు. కానీ ఇక్కడ కుమారుడు నాతో కూడా కలిసి మీరు పని చెయ్యండి అని అంటున్నాడు. సో అదే పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, మేము ఆయనతో కూడా పనివారము. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనమందరము కూడా ఆయనతో కూడా పనివారమే, ఆయనతో కూడా మనం కూడా పనివారమే. ఎందుకని, పని కేవలం అపోస్తలులకు మాత్రమే కాదు కానీ మనకందరికీ కూడా అప్పగించబడింది. ఏంటి ఆ పని? మిషన్స్. మిషన్స్ అంటే ఏంటి? వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, వాక్యాన్ని బోధించండి, శిష్యులుగా తయారు చేయండి, నమ్మిన వారికి బాప్తీసం ఇవ్వండి. ఇదే మిషన్. మిషన్ అంటే అప్పగించినటువంటి పని. అపోస్తల కార్యములు 1:8 అంటాడు, బి మై విట్నెస్ అని అంటాడు. అదే మనకు అప్పగించిన పని. మీరు నాకు సాక్షులయ్యుండి అని అన్నాడు. ఈ పని ఎవరికి అప్పగించాడు? ప్రతి ఒక్కరికి అప్పగించాడు. యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా సంఘంలో కాపురులుగా పనిచేయడానికి పిలువబడ్డారో లేదో నాకు తెలియదు, కానీ యేసు ప్రభుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సాక్షులుగా ఉండడానికి పిలువబడ్డారు. ఇప్పుడు మనం అందరము కూడా కలిసి ఏం చేయాలి? ఆయనకు సాక్షులముగా ఉండాలి. అది మనకు అప్పగించబడినటువంటి పని. కానీ ఈరోజు ఆ పనిని మనం మర్చిపోయాం. ఈరోజు ఆ పనిని మనం పక్కన పెట్టేశాం. ఈరోజు ఆ పనిని మనం కేవలం కొందరికి మాత్రమే ఆపాదించాం. సువార్త పని అది పాస్టర్ గారు చేసుకునే పని. నా మన్ని పనింటి? ఆదివారం గుడికి వెళ్ళావా, కానికేసావా, వచ్చావా, అయిపోయింది అక్కడ తని పని. అది కాదు పని. అది కాదు ఆయన అప్పగించిన పని. ఆయన అప్పగించిన పని, నాకు సాక్షులుగా ఉండండి. సాక్షులుగా ఉండడం అంటే కేవలం ఆదివారం చర్చికి వెళ్ళి అక్కడ పాస్టర్ గారు సాక్ష్యం చెప్పమన్నప్పుడు అక్కడ చెప్పేది కాదు సాక్ష్యం. మనం నిజంగా ఎంత ఫన్నీ అయిపోయామంటే, సాక్ష్యాలు చెప్పినా గాని దేవుడు నాకు ఇంతమంది చేసి అంతమేలు చేసి దేవుడు నా జీవితాన్ని ఎలా మార్చాడనే మళ్ళా వెళ్ళి క్రైస్తవుల మధ్యలోనే చెప్తాం మనం, తెలిసిన వాళ్ళకే చెప్తాం మనం. కానీ వాస్తవానికి మనం చెప్పాల్సింది ఎవరికి? తెలియనటువంటి వారికి. దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేలులను, దేవుడు నీ జీవితంలో జరిగించిన కార్యములను నీ ఆఫీసులో ఉన్నటువంటి నీ టేబుల్ పక్కన ఉన్నటువంటి వారితో నువ్వు ఎందుకు పంచుకోలేకపోతున్నావు? ఒకవేళ మనం పంచుకున్నా కానీ ఏం పంచుకుంటామో తెలుసా? దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడండి, దేవుడు నాకు మంచి కారు ఇచ్చాడండి, దేవుడు నాకు ఒక స్థలం కొనుక్కోవడానికి కృప చూపించాడండి, ఇవి మాత్రమే చెప్తాం. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక స్టేట్మెంట్ చేయాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే, అన్నిట్లో కల్లా అత్యంత అద్భుతమైనది ఏంటో తెలుసా? గొప్ప మెరాకిల్ ఏంటో తెలుసా? ఒక కుష్ఠ రోగి బాగుపడడం కాదు, ఒక క్యాన్సర్ రోగి బాగుపడడం కాదు. మరణిస్తావు అని డాక్టర్లు నిర్ధారించిన తర్వాత ఆ బ్రతికి బయటపడడం కాదు. వాటన్నిటికంటే ఇంకొక అద్భుతమైనటువంటి మెరాకిల్ ఉంది. ఏంటది ఈ అద్భుతమైన మిరాకిల్ అని అంటే, ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడడం. ఒక పాపి పరిశుద్ధుడిగా రూపాంతరం చెందడం, ఇది అత్యద్భుతమైనటువంటి మిరాకిల్. మరి ఈ మిరాకిల్ నిజంగా నీ జీవితంలో జరిగిందా? ఎప్పుడైనా గమనించండి, ఈ మిరాకిల్ నీ జీవితంలో జరిగిందా? మరి ఇంత గొప్ప మిరాకిల్ జరిగితే ఎందుకు నువ్వు మౌనంగా ఉంటున్నావు? చిన్న చిన్న వాటిని ఎందుకు చెప్తున్నావు? దేవుడు నీకు ఇల్లు ఇచ్చింది, కారు ఇచ్చింది, పొలం ఇచ్చింది, స్థలం ఇచ్చింది, నీకు ఆరోగ్యం ఇచ్చింది, అరే చిన్న చిన్నవి చెప్తున్నావు గాని అంతకంటే పెద్ద పెద్ద వాటిని నువ్వు ఎందుకు షేర్ చేసుకోలేకపోతున్నావు? నువ్వు క్రైస్తవుడైన తర్వాత నీ పేరు జీవ గ్రంథంలో లిఖించబడి ఉంటుందని ఆ నిరీక్షణ నీకుందా? రేపు నువ్వు చనిపోయినప్పటికీ కూడా నీ కొరకు అక్కడ ఒక నివాసం సిద్ధం చేయబడి ఉన్నదని నిరీక్ష నీకుందా? నువ్వు చనిపోయినను నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావని, ఆయనతో పాటు నిరంతరం జీవిస్తావని నిరీక్ష నీలో ఉందా? వీటికంటే గొప్ప అద్భుతాలు ఇంకేమున్నాయి? మరి ఈ అద్భుతాల్ని మనం ఎందుకు షేర్ చేసుకోవడం లేదు? ఎందుకు ఈ అద్భుతాలని కేవలం కొందరికి మాత్రమే, అది వాళ్ళు చెప్పుకుంటారు, మేము వెళ్ళాం, మేము వెళ్ళామా, విన్నామా, వచ్చేసామా, ఇదే మా పని అన్నట్లుగా ఎందుకు మనం మౌనమైపోయాం? మనమందరం కూడా ఆయన తోటి పని వారం అన్న సంగతిని ఎందుకు మనం మర్చిపోతున్నాం? రేపు మనం దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదని మీకు తెలీదా? కొంతమంది శాస్త్రులు ప్రధాన యాజకుల దగ్గర నుంచి బాప్తీసం ఇచ్చి యోహాన్ దగ్గరికి పంపించబడతారు, నువ్వు అతను ఎవరో కనుక్కోండి రండి అని. వీళ్ళెళ్ళి నువ్వు ఎవరు అని అడుగుతారు, అంటే మెస్సీయేవేనా, మేము అందరూ ఎదురు చూస్తున్నా మెస్సీయో నువ్వేనా? ఎందుకు వాళ్ళకి ఆ సందేహం వచ్చిందంటే, మలాఖీ గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు దాదాపు 400 సంవత్సరాల టైం గ్యాప్ ఉంది. దీన్ని సైలెంట్ పీరియడ్, నిశ్శబ్ద యుగం అని బైబిల్ పండితులు అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ నిశ్శబ్ద యుగంలో, ఈ 400 సంవత్సరాల కాలంలో దేవునికి ఇస్రాయేల్ ప్రజలకు మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్, ఎలాంటి మాటలు లేవు. దేవుడు కంప్లీట్ గా సైలెంట్ గా ఉన్నాడు. 400 సంవత్సరాలుగా వారు దేవుని వాక్యం కొరకు పరితపించి ఆకలితో అలమటించిపోయారు. దేవుని దగ్గర నుంచి వచ్చి వారికి ఒక మాటను చెప్పినటువంటి వాళ్ళు లేరు, ఇదిగో దేవుడు ఇది చెప్తున్నాడు అని. అలాంటి సమయంలో బాప్తీసమిచ్చి యోహాను వచ్చి, మారు మనసు పొందండి, పశ్చాత్తపండి, దేవుని రాజ్యం సమీపించిందని సువార్తను ప్రకటిస్తూ ఉంటే వీళ్ళకి ఎవరికి అర్థం కాక, అరే ఒకవేళ మనం ఎదురు చూస్తున్నాం ఎస్సే ఈయనేనేమో, ఈయనేనా, ఈయన కాదా అన్న సందేహం వ్యక్తపరచడానికి ఆయన దగ్గరికి పంపించినప్పుడు, వీళ్ళెళ్ళి అయ్యా నువ్వు ఎవరివి అని అడిగినప్పుడు, బాప్తీసమిచ్చి యోహాను ఇదిగో నేను ఏషియా చెప్పినట్లుగా ఆ స్వరాన్ని నేనే, ఈ విషయాలు చెప్తాడు. అప్పుడు వీళ్ళకి సాటిస్ఫాక్షన్ కాదు. అప్పుడు వీళ్ళు ఏమంటారంటే, అయ్యా నువ్వు ఎవరో నువ్వు మాకు చెప్పు, ఎందుకనంటే మమ్మల్ని పంపించిన వారికి మేము తిరిగి వెళ్ళి చెప్పవలసి ఉన్నది. అంటే ఏం చెప్తున్నారు వీళ్ళు, మేము జవాబుదారులము, ఎవరైతే మమ్మల్ని ఇక్కడికి పంపించారో నువ్వు ఎవరో కనుక్కోమని, ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత మేము వాళ్ళకి ఎగ్జాక్ట్ గా మేము ఆన్సర్ ఇవ్వాలి, మేము వాళ్ళకి జవాబుదారులం. ఎందుకు ఈ చిన్న మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇదిగో ఏసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించిన మనము సంఘంలో, సంఘం అంటే నేను స్థానిక సంఘం గురించి మాట్లాడడం లేదు, సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నాను, ఆయన శరీరంలో ఒక అవయవం, ఒక భాగమైనటువంటి మనము, ఆయనతో కూడా పనివారమైనటువంటి మనము, ఆయన మనకు అప్పగించినటువంటి పనిని నెరవేర్చకపోతే మనము ఆయనకి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదని భయము మనలో లేదా? వారిలో ఉంది కదా భయం. అధికారుల దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళకే ఆ భయం ఉన్నప్పుడు దేవుని చేత పని అప్పగించబడినటువంటి మనకు ఇంకెంత భయం ఉండాలి? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఏ రోజన్నా ఎవరికైనా సరే క్రీస్తును గురించి, ఆయన పరిశుద్ధతను గురించి, ఆయన యథార్థతను గురించి, ఆయన సత్యమును గురించి, ఆయన దేవుడై ఉన్నాడని గురించి, ఆయన తిరిగి రాబోతున్నాడన్న సంగతిని గురించి, ఇదిగో సంఘం ఒక దినమున ఎత్తబడబోతుందన్న సంగతిని గురించి, ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత విడువబడిన పరివారి పరిస్థితి ఎంత దారుణంగా ఉండబోతుందో అన్నటువంటి సంగతిని గురించి ఎందుకు చెప్పలేకపోతున్నా? అరే ఒక వ్యక్తి సైకిల్ మీద వెళ్తూ ఉంటే వాడు స్టాండ్ తీకపోతేనే వాడి మీద మనం జాలిపడి చెప్తామే, బ్రదర్ స్టాండ్ తీసుకో బ్రదర్ అంటే ఎందుకు? వాడు పడిపోతాడని భయం. బైక్లో ఎవరైనా వెళ్తూ ఉంటే వాళ్ళు స్టాండ్ వేసుకోకపోతే బ్రదర్ స్టాండ్ తీసుకుని వెళ్ళండి బ్రదర్ అని చెప్తున్నాం మనం, ఎందుకని? వాడు పడిపోతాడని. వాడేమన్నా మన బంధువా, మన స్నేహితుడా, మన ఇరుగా, మన పొరుగా అయినప్పటికీ మనం చెప్తున్నామా లేదా? మరి అలాంటిది, బ్రదర్ నువ్వు ఇప్పుడు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, మార్గమయ్యేటువంటి యేసుని నువ్వు ఎరగకపోతే రేపు నరకానికి వెళ్ళిపోతావు బ్రదర్ అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? దానికి గల కొన్ని కారణాలు మనము ఆయనతో కూడా పనివారమన్న సంగతిని మనం గుర్తించలేకపోవడమే, ఆయన మనకు పని అప్పగించాడు అని మనం గుర్తించలేకపోవడమే. క్రీస్తునందు ప్రేమటువంటి దేవునిలారా, కాగా మేము ఆయనతో కూడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను, వ్యర్థము చేసుకోనవద్దని మిమ్మను వేడుకొనుచున్నాము. పౌలు కొరింథీ సంఘస్థుల్ని వేడుకుంటున్నాడట. పౌలెవరండి? పౌలెవరు? దేవుని చేత దాదాపు 2 ఖండాలలో బహుబలముగా వాడబడుతున్నటువంటి ఒక గొప్ప సేవకుడు, విద్యావంతుడు, రోమ పౌరసత్వము కలిగినటువంటి వాడు, బహు రోషము కలిగిన వాడు. ఒకప్పుడు తాను నమ్మిన సిద్ధాంతం కోసం అవసరమైతే ఏం చెయ్యడానికైనా సరే వెనుకడుగు వేయనటువంటి వ్యక్తి, తాను నమ్మిందే సరైనది అని చెప్పి ఎదుటి వాళ్ళను కూడా బలవంతంగా ఒప్పించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు యేసు ప్రభుని తన సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత తనలో వచ్చినటువంటి ఈ మార్పును చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇంతకు ముందులాగా కమాండ్ చేయడం లేదు, ఏయ్ ఇదే సత్యం, ఇదే నమ్మండి, ఇదే అంగీకరించండి, కమాండ్ చేయడం లేదు, విన్నవించుకుంటున్నాడంట. నేను అంటాను, కొన్నిసార్లు మనం అంటుంటాం, అదే అసలు ఆ పదం నా డిక్షనరీలోనే లేదు అని అంటుంటాం మనం సరదాగా, కదండి. అసలు క్షమించు అని అడగడం, అసలు ఆ పదమే మన డిక్షనరీలో లేదు. రోషంగా ఉంటాం, రోషంగా బతుకుతాం అని అంటాం కదా. సో పౌలు డిక్షనరీలో కూడా వేడుకోవడం అనేటువంటి పదం లేదు, కానీ ఇప్పుడు యాడ్ చేసుకున్నాడు దాన్ని. ఎందుకు యాడ్ చేసుకున్నాడు? ఇప్పుడు పౌలు పాత వ్యక్తి కాదు, పాత వ్యక్తి చచ్చిపోయాడు, అంతకుముందు వ్యక్తి చచ్చిపోయాడు. ఇప్పుడు పౌలు తిరిగి జన్మించినటువంటి వ్యక్తి కాబట్టి తన డిక్షనరీలో ఏదైతే లేదో, ఏది కావాలని దేవుడు కోరుకుంటున్నాడో దాన్ని యాడ్ చేసుకున్నాడండి. మనము తిరిగి జన్మించిన వారు మనం చెప్పుకుంటున్నామే కానీ ఇంకా పాత స్వభావం మనలో చచ్చిపోలా, అందుకోసం ఇంకా మనం మన డిక్షనరీలో కొన్ని పదాలని యాడ్ చేసుకోలా. క్షమించడమా, సారీ చెప్పడమా, అది నా డిక్షనరీ. కానీ మనం దాన్ని చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నాం, కానీ దానికి కూడా రేపు నువ్వు దేవుని దగ్గర ఎదుట లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నది. జాగ్రత్త, ఏ విషయంలో నువ్వు అనుకుంటున్నావో ఇది నా ఈ పదం నా డిక్షనరీలోనే లేదు, ఓకేనా, శత్రుని ప్రతి నా డిక్షనరీలోనే లేదు అని దేని గురించి అయితే గొప్పలు చెప్పుకుంటున్నావో దాని గురించి దేవునికి లెక్కొప్ప చెప్పవలసినది. పౌలుని చూసి నేర్చుకుందాం. అతని డిక్షనరీలో లేనటువంటి దాన్ని యాడ్ చేసుకున్నాడు. ఎందుకు యాడ్ చేసుకున్నాడు? ఇప్పుడు అతడు ఒక నూతనమైన సృష్టి కాబట్టి. పాత వ్యక్తి చచ్చిపోయాడు కదా, ఈరోజు ఇంకా ఆ డిక్షనరీలోని కొన్ని పదాలను యాడ్ చేసుకోవడానికి నువ్వు ఇష్టపడడం లేదంటే గల కారణం ఏంటంటే నీలో పాత వ్యక్తి ఇంకా చచ్చిపోలేదు. పాత వ్యక్తి ఇంకా చచ్చిపోలేదు, పాత వ్యక్తి ఇంకా అలాగే బ్రతికి ఉన్నాడు. పాత వ్యక్తి చచ్చిపోకుండా తిరిగి జన్మించినటువంటి అనుభవంలోనికి నువ్వు ఎప్పటికీ రాలేవు. ఎవరైతే తిరిగి జన్మించిన అనుభవం కలిగి ఉంటారో అటువారి మాత్రమే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి హక్కుదారులవుతారు. ఒకరు నూతనముగా తిరిగి జన్మించకుండా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవునికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది తిరిగి జన్మించినటువంటి అనుభవము. కానీ ఈరోజు మనం నీటి బాప్తీసమం తీసేసుకొని నేను క్రైస్తవుడిని అయిపోయాను అని అనుకుంటున్నాం. అది తప్పని నేను అనడం లేదు, కానీ నీటి బాప్తీసం ఎప్పుడు తీసుకోవాలి? నీటి బాప్తీసం ఎప్పుడు తీసుకోవాలి? నీటి బాప్తీసం యొక్క అర్థం ఏంటి? దాని భావం ఏంటి? నువ్వు నీటిలో మంచబడుతున్నప్పుడు, లేపబడుతున్నప్పుడు దాని యొక్క భావాలేంటి? నీ పాత జీవితం విషయమై నువ్వు క్రీస్తుతో పాటు సిలువ వేయబడుతున్నావు, అంటే చచ్చిపోతున్నావు. ఆ నీటిలో నుంచి నువ్వు పైకి లేపబడుతున్నప్పుడు ఒక నూతనమైన వ్యక్తిగా నువ్వు తిరిగి జన్మించుతున్నావు. కానీ వాస్తవానికి ఈ అనుభవం లేకుండానే అనేక మంది బాప్తీసాలు చేసుకుంటున్నారు. ఎందుకోసం? పెళ్లి కోసం. ఎందుకోసం? సర్టిఫికేట్ల కోసం. ఎందుకోసం? వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి. ఎందుకోసం? పాస్టర్ గారు హెచ్చరించారు కాబట్టి. ఎందుకోసం? 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చాయి కాబట్టి. ఇక్కడ ఒక సందేహాన్ని క్లారిఫై చేసి ముందుకెళ్తాను. ఒకవేళ ఈ మాటలు విన్నటువంటి వాళ్ళు చాలా మంది, అరే నేను నిజంగా అలాంటి స్థితిలోనే నేను బాప్తీసం తీసుకున్నానే, దెన్ వాట్ షల్ ఐ డూ నౌ? అప్పుడు నాకు తెలియదు తీసుకున్నాను, కానీ ఇప్పుడు నేను సత్యాన్ని తెలుసుకున్నాను, ఇప్పుడు నేనేం చేయాలి? నేను మరొకసారి బాప్తీసం తీసుకోవాలా? నో, మరొకసారి నువ్వు బాప్తీసం తీసుకోవాల్సిన అవసరం లేదు. బాప్తీసం అనేటువంటిది ఒక్కసారే, ఓన్లీ వన్ లార్డ్ వన్ బాప్టిజం. అప్పుడు తెలియక తీసుకున్నావు, ఇట్స్ ఓకే, దాని గురించి ఇప్పుడు నువ్వు చింతించొద్దు. అదేంటంటే కేవలం నేను మీకు నీటితో బాప్తీసం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చినటువంటి వాడు మీకు పరిశుద్ధాత్మలను అగ్నిలోను బాప్తీసం ఇచ్చును అని చెప్పి అన్నాడు. ఈవెన్ యేసుప్రభు కూడా వెళ్ళిపోతున్నప్పుడు, వెయిట్, నా తండ్రి చేత వాగ్దానం చేయబడినటువంటి ఆ పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నట్లుగా మీరు వెయిట్ చేయండి అని అన్నాడు. సో కాబట్టి ఇప్పుడు మనం స్పిరిట్ బాప్టిజం లో మనం తీసుకుంటే సరిపోతుంది. వాటర్ బాప్టిజం అనేటువంటిది మనుషుల ద్వారా ఇయ్యబడేటువంటిది, స్పిరిట్ బాప్టిజం అనేటువంటిది పరిశుద్ధాత్మని ద్వారా, క్రీస్తు ద్వారా ఇయ్యబడేటువంటి కార్యము. కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు నీ పాపముల కొరకు పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడవచ్చును. సో కాబట్టి క్రీస్తునందు ప్రేమించుదురా, అలాగూ జరిగినటువంటి దినమున మన జీవితంలో మార్పు వస్తుంది, మన జీవితంలో మార్పు వస్తుంది, మన జీవితము రూపాంతరం చెందుతుంది. అదే పౌలు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కొరిని సంఘంతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని సంఘంతో చెప్తున్నాడు. మీరు దేవుని కృపను పొందుకున్నారయ్యా, అది మామూలు విషయం కాదు. ఎందుకు దేవుని కృప అంటే ఏంటి, అసలు కృప అంటే ఏంటి, ఇది మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనకు పౌలు ఏం చెప్పదలుచుకున్నాడో అర్థమవుతుంది. కృప అంటే అర్హత లేని వానికి అర్హత కల్పించేటువంటిదే కృప. అర్హత లేని వానికి అర్హత కల్పించేటువంటిదే కృప. వాస్తవానికి మనం ఎవ్వరము కూడా రక్షించబడటానికి, మారు మనసు పొందటానికి, క్రీస్తు శరీరంలో సభ్యులముగా చేర్చబడటానికి అర్హులము కానే కాదు, మనం పాపులము. ఇంకనూ మనం పాపులముగా ఉండగానే మనం నీతిమంతులం అయిన తర్వాత కాదు, మనం ఇంకా పాపులముగా ఉండగానే ఆయన మనల్ని రక్షించుకున్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి దేవుడు దేవుని పరిశుద్ధత ఎదుట నిలవబడటానికి కానీ కనీసం దేవుని పేరుని మనం నోటితో ఉచ్చరించడానికి కూడా మనం అర్హులం కాదు. యహ్వే అనేటువంటి పదాన్ని రాయడానికి ఇశ్రాయేలు ప్రజలు ఎంత వణికిపోతారో, ఆ పదాన్ని రాయడానికి ముందు వెళ్లి వాళ్ళు స్నానం చేసి వస్తారు, అంత భయముతో ఉంటారు వాళ్ళు. ఆ పదాన్ని చెప్పడానికి కూడా వాళ్ళు నోటితో భయపడతారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి నిజముగా ఆయన పరిశుద్ధతో పోల్చుకుంటే మనము ఏమాత్రం కూడా అర్హులము కాదు ఆయన ఎదుట నిలవబడ్డానికి. ఎందుకని, ఒకవేళ మనం నీతి క్రియలు మంచి క్రియలు చేస్తున్నామేమో అనుకుందాం, కానీ దేవుడేమన్నాడు, మీరు చేస్తున్నటువంటి నీతి క్రియలు నా ఎదుట మురికి గుడ్డలాగున్నాయనన్నాడు. నువ్వు ఎన్ని నీతి క్రియలు చేసినా గానీ ఈ నీతి క్రియలన్నీ కూడా దేవుని ఎదుట మురికి గుడ్డలాగున్నాయి. మరి అత్యంత పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుని ఎదుట మురికి గుడ్డలు వేసుకొని మురికి వాసన జలుతూ మనం ఏ విధముగా నిలబడగలము, ఏ విధముగా నిలబడగలము? నువ్వు అందంగా పాలరాతితో ఇల్లు కట్టుకున్నావండి, పాలరాతితో ఒక ఇల్లు కట్టుకున్నావు, శుభ్రంగా ఉదయాన్నే దాన్ని క్లీన్ చేసావు, ఈ లోపల మురికి బట్టలు వేసుకుని మురికి మురికిగా నీకు తెలియనటువంటి ఒక వ్యక్తి వచ్చి లోపల ఆ టైల్స్ మీద కూర్చుంటే, ఆ పాలరాతి మీద కూర్చుంటే నువ్వేమంటావు? నువ్వు అంగీకరిస్తావా? ఏయ్ లేయ్, పైకి లే, ఫస్ట్ బయటికి వెళ్ళు. బడవని చెప్పడానికి ప్రయత్నం చేసినా గానీ ఫస్ట్ నువ్వు బయటికి గదురు, ఆ తర్వాత మాట్లాడదాం మనం, ముందు నువ్వు బయటి బా అంటే తన అదేంటి, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు స్టాండ్ హియర్. నువ్వు ఇక్కడ నిలబడడానికి నీకు ఏమాత్రం కూడా అర్హత లేదు. క్రీస్తు నందు ప్రేమ దేవుడు, వాస్తవానికి క్రీస్తు శరీరంలో అవయములుగా చేర్చబడటానికి కానీ, ఆయనతో పనివారముగా అవడానికి కానీ, ఆయన చేత నీతిమంతులముగా తీర్చబడటానికి కానీ మనలో ఏ ఒక్కరికి కూడా అర్హత లేదు. ఎందుకంటే ఆయన భూమిని పరిశీలించి చూడగా భూమి మీద ఒక్కడంటే ఒక్కరు కూడా నీతిమంతుడు ఆయనకు కనబడలేదు. సో అలాంటి మనలను ఆయన ఏం చేశారంటే, తన రక్తము ద్వారా నీతిని మనకి ఆయన ఆపాదింప చేశాడు. సో అది మనం పొందుకున్నటువంటి కృప. ఆయన ఎదుట నిలవబడడానికి మనకు అర్హత లేదు, కానీ ఆయన ఎదుట నిలబడడానికి మాత్రమే కాదు, ఆయనతో నేరుగా మాట్లాడడానికి ఆయన మనకి కృపను అనుగ్రహించాడు, అవకాశాన్ని కల్పించాడు. అది మనం పొందుకున్నటువంటి కృప. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు అని చెప్పినటువంటి వాక్యం. మరి ఇప్పుడు మనం ఎవరం కూడా రేపు చనిపోతే పరలోక రాజ్యంలో ఆయన ఎదుట నిలబడలేము, ఎందుకంటే మనకి ఎవరికి పరిశుద్ధత లేదు కదా. అందుకని ఆయన ఏం చేశాడంటే మనల్ని తన రక్తముతో కడిగి పరిశుద్ధుల్నిగా చేశాడు. అర్హత లేని మనకు ఈ అర్హతను కల్పించాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుడారా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆయన కృప మన ఎడల ఎంత అమితముగా కృమరించబడిందో. కృప మనకి ఇవ్వబడ్డం అంటే ఇందాక నేను చెప్పినట్లుగా ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కాదండి, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. విఆర్ రిక్వెస్టింగ్, విఆర్ ప్లీడింగ్, దయచేసి ఆ కృపను మీరు పోగొట్టుకోవద్దు, కృపను నిర్లక్ష్యం చేయొద్దు, రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. రెండవ వచనాన్ని చదువుతున్నాను. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనా అభ్యంతరం ఏమీ కలుగజేయక. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అనుకూలమ సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. వాస్తవానికి ఇక్కడ అనుకూల సమయమందు అంటే నువ్వు ఎప్పుడైతే అవసరతలో ఉండి మొర్ర పెట్టావో, ఉదాహరణకి ఇస్రాయిల్ ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతూ ఉన్నప్పుడు, వాళ్ళు మగ్గిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి మొర్ర పెట్టుకున్నారట, ప్రభా మా పితృడైన అబ్రహాముకు వాగ్దానం చేశావు కదా, ఆ వాగ్దానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని. అనుకూల సమయం అంటే అడిగిన వెంటనే అని కాదు, ఆయన ఏర్పరిచినటువంటి సమయంలో ఆయన వాళ్ళ మొరను ఆలకించాడు. 430 సంవత్సరాలు వాళ్ళు ఖైదీలుగా బంధించబడ్డారు. ఆ తర్వాత యూదులు బబులోనియల చేత కొనిపోబడినప్పుడు 70 సంవత్సరములు వారు చెరసాల్లో ఉన్నారు. మీరు న్యాయాధిపతి పత్రుల గ్రంథం చదివితే అనేక సందర్భాల్లో దేవుని కృపను వారు పాపం చేయడం ద్వారా పోగొట్టుకున్నారు. న్యాయాధిపతి గ్రంథం అంతా కూడా అదే. దేవుడు వారికి కృపనిచ్చి మేలులను దయచేసి వారిని వాగ్దాన దేశంలో తీసుకొని వచ్చి వాళ్ళని స్థిరపరిస్తే వాళ్ళు పాపం చేసి విగ్రహారాధన చేసి వాళ్ళు దేవుడిచ్చినటువంటి కృపను వాళ్ళు పోగొట్టుకుంటే దేవుడు శత్రువులను లేపి శత్రువుల చేతికి వాళ్ళను అప్పగిస్తే మరలా వీరు మొరపెట్టినప్పుడు దేవుడు మరలా న్యాయాధిపతులను లేవనెత్తి వాళ్ళను పంపించి తన అనుకూల సమయంలో మరలా వాళ్ళని విడిపించి వాళ్ళని ఆదుకున్నాడు. ఆయన రోషము కలిగిన దేవుడు, అట్ ద సేమ్ టైం ఆయన కృప కలిగినటువంటి దేవుడు కూడా, ఆయన కృప కలిగినటువంటి దేవుడు కూడా. కొన్నిసార్లు మన మేలు కోసం ఆయన దెబ్బ తగలడానికి అనుమతిస్తాడు, కొన్నిసార్లు మన మేలు కోసం ఆయన దెబ్బ తగలడానికి అనుమతిస్తాడు. నిన్న దినాన మేము ఉల్లగడ్డ బంగాళదుంప పంట వేస్తా ఉన్నాం. నాతో పాటు పనిచేస్తున్నటువంటి వాళ్ళు అడిగారు, సార్ ఏ ధైర్యంతో మీరు ఈ ఉల్ల పంట వేస్తున్నారు సార్ అని అడిగారు. ఏ ధైర్యంతో వేస్తున్నారు, దానికి ధైర్యానికి ఏమైనా సంబంధం ఉందా? కానీ వాళ్ళు అడగడానికి గల కారణం ఉంది. ఎందుకంటే పోయినసారి మేము దాదాపు 100 కేజీలు నాటాం. 100 కేజీలు నాటితే మాకు దాదాపు 800 కేజీలు పంట వచ్చింది. 800 కేజీలు దాదాపు మా పెట్టుబడి 25,000. కానీ మాకొచ్చిన అమౌంట్ ఎంతో తెలుసా? 2,500. పెట్టుబడి 25,000 రూపాయలు, వేసిందేమో 100 కేజీలు, వచ్చిందేమో దాదాపు 700 నుంచి 800 కేజీలు. కానీ మా చేతికి వచ్చిన అమౌంట్ 2500. మరి ముగిలిన ఉల్ల బంగాళాదుంపంతా ఏమైంది? మొత్తం పాడైపోయింది, డ్యామేజ్, మొత్తం పడేశాం. ఎంత బాధ, నాతో పాటు పనిచేసిన అందరూ చాలా బాధపడ్డారు. కనీసం అసలు అది దేనికి కూడా ఉపయోగపడలేదు. అసలు మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, ఆ డబ్బులు కానీ వస్తే ఈసారి సోలార్ తీసుకుందాం, లేకపోతే ఆ డబ్బులు తీసుకు, ఆ డబ్బులు కానీ వస్తే క్లాస్ రూమ్ కన్స్ట్రక్షన్ కదా మనకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి చాలా ఆశలు పెట్టుకుంటే అన్ని కొల్లిపోతే తీసుకెళ్లి నేరుగా పడేశాం. ఎంత బాధ కలిగిందో. సో ఇప్పుడు మళ్ళీ నేను 50 కేజీలు ఇచ్చి నాడుతా ఉంటే వాళ్ళు అదే అన్నారు, ఏ ధైర్యం సార్, అయినా గాని మీరు దేవుని పరిచయం కోసమే కదా సార్ ఖర్చు పెడుతుంది, మరి దేవుడు అట్లా ఎందుకు అనుమతించాడు సార్? అప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, దేవుడు దాన్ని నా మేలు కోసం అనుమతించాడు అని అన్నాను. అదెలా సార్ అన్నాడు. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, అన్ని మేలు జరిగినప్పుడు నిజంగా మనం ఏ పాఠాలు కూడా నేర్చుకోలేం, కానీ నష్టం కలిగినప్పుడే నష్టంలో నుంచే అనేకమైన పాఠాలు నేర్చుకుంటాం. దేవుడు అనేకమైన పాఠాలు నేర్చుకోవడానికి ఆ సమయంలో దేవుడు నాకు అనుమతించాడు. కానీ అప్పుడు నేను పడ్డాను కదా అని చెప్పి నేను మరలా లేచి నిలబడి నడవడానికి ప్రయత్నం చేయకుండా ఉంటే అస్సలు పడిపోయినట్లు, అస్సలు ఇప్పుడు పడిపోయినట్టు నేను. అప్పుడు పడ్డాను కదా అని చెప్పి నేను మరలా లేచి నిలబడి నడవడానికి ప్రయత్నం చేయకపోతే అస్సలు పడ్డం అనేటువంటిది ఇప్పుడు, ఆ ముందు పడ్డం కాదు. సో దేవుడు నాకు అనేకమైన లెసన్స్ నేర్పించాడు. యాక్చువల్లీ ఐ షుడ్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. నేను దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. నేను దాన్ని నష్టంగా చూడడంలా, దీన్ని నేను నష్టంగా చూడడంలా, దేవుడు నాకు నేర్పించిన పాఠాలలాగా నేను చూస్తున్నాను. నేను దేవుడు నాకు నేర్పించిన పాఠాలలాగా క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మన జీవితంలో కలిగిన ప్రతి శ్రమ వెనకాల దేవునికి ఒక ఉద్దేశం ఉంటుందని, దేవుడు మనకు ఒక పాఠం నేర్పించాలనుకుంటున్నాడని మనం తలంచగలిగితే ఎంత బాగుంటుంది. కానీ మనం నిరుత్సాహపడతాం, దిగులు పడతాం, కృంగిపోతాం, దేవుడు ఎందుకు వెంటనే జవాబు ఇవ్వడలేదు అనుకుంటాం. కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, దేవుడు చెప్తున్నాడు అనుకూల సమయమందు. అంటే ఎప్పుడు అనుకూలమైన సమయం నీకు తెలుసా? నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ మనం ఏమనుకుంటాం, ఇప్పుడే అనుకూలమైన సమయం అనుకుని దానికోసం ఓ తెగ ప్రయాసపడిపోతా ఉంటాం. కానీ దేవునికి తెలుసు నీ జీవితంలో ఎప్పుడు ఏది ఇస్తే అది మేలో, ఆ అనుకూల సమయాన్ని బట్టి ఆయన మనకిస్తాడు. కానీ దీన్ని రక్షణ విషయంలో మనం ఆపాదించడానికి వీలు లేదు. రక్షణ విషయంలో మాత్రం ఇదిగో ఇప్పుడే అనుకూల, మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదిగో రక్షణ దినము, టుడే ఇట్ సెల్ఫ్, దిస్ అవర్ ఇట్ సెల్ఫ్. ఎందుకని చెప్పండి? ఎందుకనంటే వీ డోంట్ హ్యావ్ గ్యారంటీ అబౌట్ నెక్స్ట్ మినిట్. మరొక నిమిషం గురించి మన మీద మనకే గ్యారంటీ లేదు. మన క్షణం మనం బ్రతికి ఉంటామో లేదో అన్నటువంటి గ్యారంటీ మనకు లేదు. చాలా మంది అంటుంటారు, వాడికి పాపం అమ్మారు మూల యాక్సిడెంట్ జరిగిందండి, సమయానికి అంబులెన్స్ కానీ రాలేదు, సమయానికి తీసుకుని వెళ్ళలేకపోయాం, సమయానికి వైద్యం అందించలేకపోయాం, సమయానికి వైద్యం అందించి ఉంటే, సమయానికి అంబులెన్స్ కానీ వచ్చి ఉంటే బతికిపోయి ఉండేవాడండి అని అనుకుంటా ఉంటాం కదా మనం. కానీ ఒకసారి ఆలోచించండి, ఎంతో మంది హాస్పిటల్ ఎదురుగా పడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్ బాత్రూమ్ లో కాల్ చేయబడి తల ప్రాణాలు పోగొట్టుకున్నారు. హాస్పిటల్లో గుండె డాక్టరు గుండె ఆపరేషన్ చేస్తూ, గుండె డాక్టరు తన పక్కన ఇంకొక 10 మంది గుండె డాక్టర్లు ఉన్నారు, కార్డియాలజిస్టులు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి వేరొక పేషెంట్ కి గుండె ఆపరేషన్ చేస్తూ ఈ వ్యక్తి అంటే ఈ కార్డియాలజిస్ట్ ఆయన హార్ట్అటాక్ వచ్చి అదే ఆపరేషన్ థియేటర్ లో పడి ప్రాణం విడిచాడు. ఇది నిజంగా జరిగింది అమెరికా దేశంలో. మరి ఇప్పుడు దీన్ని ఏమంటాం మనం? హాస్పిటల్కి దగ్గరలో కాదు, హాస్పిటల్లోనే ఉన్నాడు. హాస్పిటల్లోనే కాదు, దేకంగా ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నాడు. ఆపరేషన్ థియేటర్లోనే కాదు, అతని చుట్టుపక్కల 10 మంది కార్డియాలజిస్టులు ఉన్నారు. సో కాబట్టి మన ప్రాణము ఎప్పుడు మన దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందో మనకు తెలియదు. కాబట్టి ఇదిగో రక్షణ విషయంలో మాత్రం నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఇదే అనుకూలమైన సమయం, రక్షణ పొందండి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రక్షణ విషయంలో మీకు అర్థమవుతుంది. అదేంటి అంటే, ఇప్పుడు నేనేం చేశానంటే లడ్డు తీసుకొని వచ్చి నీ చేతికిచ్చా, మీ అందరి చేతికిచ్చా, తినమన్నాను. ఎవరు తింటారో వారికి ఆ రుచి తెలుస్తుంది, వారికి ఆ ఆకలి తీరుతుంది. నేను ఇవ్వడానికైతే అందరికి ఇచ్చాను, కానీ కొంతమంది తిన్నారు, కొంతమంది తినకుండా దిండి కింద పెట్టుకున్నారు, అది క్షేమలో పట్టిపోయింది, ఇంకొంతమంది నాకు వద్దని చెప్పి పక్కన పడేశారు. ఈవెన్ రక్షణ విషయంలో కూడా అదే. రక్షణ అందరికా? ఎస్, అందరికీ. అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు, అందరి కోసం ఆయన ప్రాణత్యాగం చేశాడు, అందరికీ రక్షణని ఉచితంగానే ఇచ్చాడు. ఏమి వెల చెల్లించమని అడగడం లేదు. కాకపోతే కొద్దిమంది దాన్ని రిసీవ్ చేసుకున్నారు, కొద్దిమంది పడేసిన విషయం పక్కన పెట్టారు. ఎందుకంటే పడేసిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు కాబట్టి. కానీ ఈ కాన్ఫరెన్స్ లో ఇంకొంతమంది ఉన్నారు, ఆ రక్షణని దిండి కింద పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దిండు కింద పెట్టుకున్న బ్యాచ్ ఒకటి ఉంది, వీళ్ళు క్రైస్తవులే, వీళ్ళకి యేసు ప్రభు గురించి తెలుసు, బైబిల్ గురించి కూడా బాగా తెలుసు, బైబిల్ నుంచి నేను ప్రశ్న అడిగినా చెప్పేస్తారు, మంచి బైబిల్ నాలెడ్జ్ ఉంది, రక్షించబడ్డామని కూడా చెప్పుకుంటుంటారు. బట్ దే డోంట్ హ్యావ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. తిరిగి జన్మించిన అనుభవం వాళ్ళకి లేదు, తిరిగి జన్మించిన అనుభవం లేదు, క్రీస్తుతో వ్యక్తిగత సహవాసం లేదు, క్రీస్తుతో వ్యక్తిగత సంబంధం లేదు. ఏదో గుంపులో అలా ఉదయాన్నే కాన్ఫరెన్స్ లో జాయిన్ అయిపోయి ఒక గంట సేపు ప్రసంగం వినేసి వెళ్ళిపోవడం అంతే. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, వేర్ ఈస్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్? క్రీస్తుతో నీ వ్యక్తిగత సహవాసం ఎక్కడా? వ్యక్తిగతంగా ఎంత సమయాన్ని ఆయనతో వెచ్చిస్తున్నావు? గుంపులో ఉన్నప్పుడు, ఇలాంటి కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు, అది ఓకే. కానీ నువ్వు దేవునితో మాట్లాడవా? నువ్వు దేవునితో మాట్లాడాలంటే నువ్వు వ్యక్తిగతంగా మోకరించి దేవుని సన్నిధిలో గడిపితేనే కదా, అప్పుడే కదా ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఉంటుంది, అప్పుడే కదా ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఉంటుంది. బ్లడ్ చక్కగా నెర్వ్ లో పాస్ అయితేనే కదా, ఆ 12th ఇటు వస్తుంటేనే కదా ఆ నెర్వ్ లైవ్ గా ఉంటుంది. బ్లడ్ ఇటు వైపు నుంచి అట్ వెళ్తుంది, కానీ అటు నుంచి మళ్ళీ తిరిగి రిటర్న్ రాకపోతే ఏమవుతుంది? డామేజ్ అవుతుంది. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో, నీకు దేవునికి మధ్యలో రిలేషన్షిప్ కూడా అలాగే ఉంది. కాబట్టి రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పుడు ఈ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారో నిజంగా వీళ్ళందరూ రక్షించబడిన వాళ్ళే అనుకుంటున్నారా? అందుకే ఒక సేవకుడు ఇలా ఈ విధంగా అంటాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు పోలీసు కాదంట, కోర్టుకి వెళ్ళిన ప్రతి ఒక్కరు జడ్జి కాదంట, హాస్పిటల్కి వెళ్ళినంత మాత్రాన ప్రతి ఒక్కరు డాక్టర్ కూడా కాదంట. హాస్పిటల్కి పేషెంట్లు వెళ్తారు, నర్సులు వెళ్తారు, కోర్టుకి జడ్జీలు వెళ్తారు, దొంగలు వెళ్తారు, హంతకులు వెళ్తారు కదండి. నువ్వు కోర్టుకి వెళ్ళినంత మాత్రాన అయిపోవు, నువ్వు జస్ట్ ఆదివారం గుడికి వెళ్ళినంత మాత్రాన నువ్వు క్రైస్తవు కాలేవు, నువ్వు జస్ట్ కాన్ఫరెన్స్ లో వాక్యం అయినంత మాత్రాన నువ్వు క్రైస్తవు కాలేవు, రక్షించబడినట్లు కాదు. వింటున్నావు కదా వాక్యం, ఈ వాక్యానికి నీ జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు, ఈ వాక్యాన్ని నీ జీవితానికి అన్వయించుకున్నప్పుడు, ఈ వాక్యాన్ని ప్రకారం నీ జీవితంలో నువ్వు అనుసరించి నువ్వు నడుచుకున్నప్పుడు, అప్పుడు నువ్వు తిరిగి నూతన వ్యక్తిగా జన్మించబడతావు. ఒకవేళ ఇంకా అలాంటి అనుభవం లేకుండా కేవలం నామకార్థ క్రైస్తవులుగా ఇదిగో ఈ గ్రూప్ లో ఎవరైనా ఉంటే, ఇదిగో మిక్కిలి అనుకూలము సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇప్పటికన్నా పశ్చాత్తాపడి మారు మనసు పొంది యేసయ్యకు పరిపూర్ణముగా మీ జీవితాల్ని అప్పగించండి, నిజమైనటువంటి క్రైస్తవుల వలె జీవించండి, నామకార్థ క్రైస్తవుల వలె, పండగ క్రైస్తవుల వలె కాదు, మీ తల్లిదండ్రులు బట్టి క్రైస్తవులుగా కాదు, తిరిగి జన్మించిన క్రైస్తవుల వలె మనమందరం కూడా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తిరిగి ఈ సమయాన్ని నేను అధ్యక్ష వరకు